వాళ్ళందరూ కూడా శిలలున్ పల్లవముల్ తృణంబులు లతల్ చిక్కంబులు పువ్వులు ఆకుల్ కంచంబులుగా భుజించి రచటం గోపార్భకుల్ భూవరా. ఆ గోపార్భకులందరూ కూడా కృష్ణ పరమాత్మతో కలిసి చుట్టూ కూర్చున్నారు. కూర్చుని వాళ్ళు తెచ్చుకున్న పదార్థాలన్నీ వీటిలో పెట్టుకున్నారు. పెట్టుకుని తినడం మొదలుపెట్టారు. తినడం మామూలుగా తింటే వేరు, పోని పెట్టుకున్నది ఏదో అలా పెట్టుకుని నిశ్శబ్దంగా కూర్చుని ఎవడది వాళ్ళు తినేసాడు అనుకోండి, వేరు. వాళ్ళు ఎలా తిన్నారో తెలుసా అండి? మాటి మాటికి వ్రేలుమడిచి యూరించుచు ఊరగాయలు తినుచుండునొకడు. ఒకడు ఆవకాయ మాగాయి తొక్కుడు పచ్చడి తెచ్చాడు. రే నేను మూడు పచ్చళ్ళు తెచ్చుకున్నాను, ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఊరగాయ ఘుమఘుమ నడిపోతుంది. ఇక్కడ ఆవకాయ ముక్క, ఇక్కడ మాగాయ ముక్క, ఇక్కడ తొక్కడు పచ్చడి ముద్దా పెట్టుకుని వాళ్ళు తినడం చిత్రంగా ఉంటుందండి. అసలు ఎలంచే ఈ దూష్యం, పూజ ఎందు కానీ భోజనం నందు కానీ. వాడు ఆ పెరుగు ముద్ద ఒకటి తీసుకుని ఆ చల్ది ముద్ద ఎడం చేతిలో పెట్టుకున్నాడు. పెట్టుకుని అస్తమానం ఆ వేల దగ్గర ఆవకాయ ముక్క ఇలా చూపించేవరే నువ్వుల పిండి ఆవకాయ అన్నం అని నాకుతుండను. అలా ఊరించుచు ఊరగాయలు తినుచుండునొకడు, ఒకడేమో అలా ఊరగాయలు తింటున్నట్టే. ఒకని కంచములో నిదొడిసి చెయ్యన మృంగి చూడలేదని చూడలేదని నోరు చూపునొకడు, ఒకడేమో ఇలా చూడండి రావురే నా ఆవకాయని ఇలా చూపిస్తుంటే వీడి కంచంలో ఉన్న ఇంకో ఆవకాయ పెచ్చో తొక్కుడు పచ్చడి ముద్దో తీసి గుటుక్క అని మింగేసి, రే నా తొక్కుడు పచ్చడి తినేసామంటే నేను ఎక్కడ తిన్నాను అని నోరు చూపించేవాడు ఇంకోడు పక్కన ఉన్నవాడు. ఏగురార్గుల చల్దు లెలమి బంధితమాడి కూర్కొని కూర్కొని కుడుచునొకడు, వాడేదో పాపం ఇంత గడ్డి విస్తరేసుకుని కొంత చద్దన్నం పెట్టుకుని నేను పచ్చడి ఎట్టుకోవడానికి ఇంకో కొంచెం గడ్డి తెచ్చుకుంటానని నలుగురు పక్కకి వెళ్ళారు. వీడు ఈ నలుగురి చద్దన్నంలోంచి కొంత కొంత తీసేసి ఐదారుగురు తినవలసినంత ముద్ద నోట్లో కుక్కేసుకున్నట్ట. కుక్కేసుకుని మింగుడు పడద్దు, వాళ్ళు వచ్చేటప్పటికి అని పెట్టుకుని అని తినేస్తున్నాడు. వాళ్ళు వచ్చి ఊరే మా చద్దన్నం తగ్గిపోయింది ఏంట్రా అంటే ఐదారుగురు చద్ది వాడు నోట్లో పెట్టేసుకున్నాడు. పెట్టుకుని వాడు ఎగురార్గుల చల్దు లెలమి బంధితమాడి కూర్కొని కూర్కొని కుడుచునొకడు, ఇన్నియుండగా బంచియుడుటని చెలితనమనుచు బంతెన గుండులాడునొకడు. వీడు చాలా తెలివైన వాడు ఎవడో కానీ ఈ గోపాలబాలుడు వాడన్నట్ట, రే అలా తినకూడదు కదా నేను బంతెన గుండు తింటానే అన్నట్ట. అంటే వీడు తెచ్చింది ఏదో తక్కువ అనమాట. అందుకని ఒక్కొక్కడి విస్తరి దగ్గరికి వెళ్ళడం, బంతెనగుళ్ళు రా నీ దాంట్లోది కొంచెం నేను తినాలన్నమాట అండం. అక్కడికి వెళ్ళి ఏ లడ్డూయో కొబ్బరుండో వీడి తినేయడం, పక్క విస్తరి దగ్గరికి వెళ్ళడం, అక్కడదో పిసర్ నోట్లో పడేసుకోవడం, ఇక్కడికి వెళ్ళడం, ఇక్కడదో పిసర్ నోట్లో పడేసుకోవడం. విశాఖపట్నంలో మా బంధువు కావిడ ఉండేది, అన్నం తినమంటే తినేది కాదు, అందరూ భోజనాలు పెట్టుకుంటే వాళ్ళ కంచంలో పప్పు ముద్ద వీళ్ళ కంచంలో కూర ముద్ద తినేసేస్తుండేది. అలా బంతెనగుళ్ళు ఆడుతూ, బంతెనగుళ్ళు అంటే అందరి విస్తరిలోది కొంచెం కొంచెం తీసుకుని నోట్లో పడేసుకుంటూ ఉండడం. అలా ఒకడొచ్చి అందరి విస్తరణలోది తినేస్తున్నట్ట. అసలు వాడి క్యారేజే విప్పడు, వాడు వాడి చిక్కం విప్పడు. బంతెనగుళ్ళు తింటున్నాను రాని ముందు అందరి దగ్గరవి తింటున్నాడు చక్కగా వాడొచ్చి. కృష్ణజూడు మన చుగ్గి కురించి వరు మ్రోల మిలిబక్ష రాసి మొసగునొకడు, ఒకడేమో ఒరే కృష్ణుడు చూడరా ఎలా ఉన్నాడు ఆ ఆవకాయ ముక్కలు అట్టుకుని అనేవాడు. ఇలా కృష్ణుడి వంక చూసేటప్పటికీ వీడి విస్తట్లో తినేసేవాడు వాడు. నవ్వునొకడు, ఒకడు నవ్వాడు. సకుల నవ్వించునొకడు, ఒక్కొక్కడు చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఒక్కొక్కడిని మీరు చూడండి సమాజంలో, వాళ్ళు మాట్లాడుతుంటే చాలా నవ్వు వస్తుంది కానీ వాళ్ళు అస్సలు నవ్వరు, నవ్వకుండా నవ్విస్తారు. అలా సకుల నవ్వించునొకడు, స్నేహితుల్ని నవ్విస్తున్నాడు ఒకడు. ముచ్చటాడునొకడు, ఒక్కొక్కడికి అసలు ఎక్కడా నువ్వు ఆగదు, అలా మాట్లాడుతూనే ఉంటాడు. ఆఫీసులో ఆగదు, ఇంట్లో ఆగదు, స్కూటర్ మీద ఆగదు, అన్నం తింటూ ఆగదు, టిఫిన్ తింటూ ఆగదు, అలా మాట్లాడుతూనే ఉంటాడు ఒక్కొక్కడు. అందుకని ముచ్చటాడునొకడు, అందుకని చెప్పి వాడేమో అలా ముచ్చట్లు ఆడుతున్నాడు, ఏమో చెప్తున్నాడు. మురియునొకడు, అయితే అలా మాట్లాడేవాడికి విని మురిసిపోయేవాడు కూడా వాడు ఉండాలి, విసుక్కోకూడదు. అందుకని వాడు మురియునొకడు, ఆ మాటలు విని రే భలే ఉందిరా భలే ఉందిరా అని నవ్వుతూ తింటున్నాడు వాడు. ఇన్ని రకాలుగా వీళ్ళందరూ అన్నం తింటుంటే కృష్ణుడు మరి ఓ పక్కన కూర్చుని తినడానికి లేదు, వీళ్ళందరికీ కనపడాలి ఎదురుగుండా. కృష్ణుణ్ణి చూస్తూ తింటారు వీళ్ళు, వీళ్ళకి తినడం చేత కడుపు నిండదు, కృష్ణుణ్ణి చూస్తూ తినడంలో కడుపు నిండుతుంది వీళ్ళకి, వీళ్ళకి అదో గమ్మత్తు. కాబట్టి కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశనాళంబుజనిపి విమల శృంగంబును వేత్రదండంబును జారిరా నీకడా శంక నిరిగి మీగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్ద ఆవలి చేతన నయనునిచి చలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలు వేళ్ల సందులను తాన నయనునిచి
సంగడీలనడు మచక్కగా కూర్చుండి నిర్మభాషణముల నగవు నిరపి యాగభోక్త కృష్ణుడు అమరులు విరగొంత శైశవంబు మెరసి చల్ది కుడిచే. ఏమి చిత్రం? అందరి మధ్యలో నిలబడి కృష్ణ పరమాత్మ తన మీదున్నటువంటి ఉత్తరీయం తీసి ఇలా నడుముకి కట్టి అందులోకి వేణువుని దోపి ఆ ఆవుల్ని తోలే కర్ర ఊదే కొమ్ము బూర రెండు ఎడమ చంకలో పెట్టుకునేలాగా ఈ ఎడమ చెయ్యి పెట్టుకుని అందులో వెన్నము ఆ తెచ్చుకున్న చద్దెన్నపు ముద్ద పెట్టుకుని వీళ్ళందరూ కూడా తము తింటూ, ఒరే కృష్ణ నువ్వులు పిండి ఆవకాయ మా ఇంట్లో ఎంత బాగుందో నువ్వు తిను అని చెప్పి వీడు నాకేసిన ఆవకాయ ముక్క ఒకటి ఇస్తాడు. ఆవకాయ ముక్క మాగాయ ముక్క వేళ్లసందులో పెట్టుకుని ఈ మాగాయ ముక్కతో నంచుకుని కూర్చుని ఎడమ చేతిలో పెట్టుకున్న చద్దెన్నది నిన్న రాత్రి నిలవబెట్టిన అన్నం ఇవాల్టిది కాదు. నిలవ ఉన్న పదార్థం ఈశ్వర నివేదన మనకే పనికిరాదు. అందుకే ఒక్క బెల్లం ముక్కకి మాత్రమే అర్హత, దానికి నిలవ దోషం లేదు. బెల్లం ముక్క ఎప్పుడైనా నైవేద్యం పెట్టేయచ్చు. కాబట్టి అలా ఎడం చేతిలో పెట్టుకుని తింటున్నాడు ఎవరు? యాగభోక్త కృష్ణుడు అమరులు విరగొంద. ఆయన యాగభోక్త, మామూలుగా పెడితే తినడు. యాగం చేసి ఓం నమో నారాయణాయ స్వాహ అని మంత్రం చెప్పి ఆ సృక్కుతో స్రవంతో వాటితో ఆ నీతిని పోస్తే, హవిస్సు వేస్తే అగ్నిముఖంగా మాత్రమే స్వీకరించేటటువంటి పరమాత్మ ఇవాళ గోపబాలురందరితో కలిసి ఎంగిలి ఆవకాయ ముక్కలు నంచుకుని తింటున్నాడు. తింటుంటే వీళ్ళు తింటూ తింటూ ఎడంచేయి కింద పెట్టి భూమి మీద, కృష్ణ మా ఇంట్లో మా ఇంట్లోంచి తెచ్చిన చద్ది ముద్ద ఎంత కమ్మగా ఉందో తినని వీడు సగం తిన్న తరువాత ఎంగిలి చేతితో ముద్ద తీసి కృష్ణుడికి పెడితే చాలా బాగుందిరా నవ్వుతూ తింటున్నాడు. ఇలా యాగభోక్త శ్రీకృష్ణ పరమాత్మ తింటుంటే అమరులు దేవతలందరూ అన్ని లోకాల నుంచి వచ్చేశారు. ఏం ఆశ్చర్యం రా, యజ్ఞయాగాది క్రతువులు చేస్తే తప్ప హవిస్సు స్వీకరించని పరమాత్మ గోపాల బాలులతో కలిసి స్నానము చెయ్యకుండా సద్యన్నం పట్టుకొచ్చి తము ఎంగిలి చేసి పెట్టింది పరమాత్మ తింటున్నాడు ఇంతమంది మధ్యలో కూర్చుని. శౌచము లేకుండా ఆకుల్లో పువ్వుల్లో చిక్కాల్లో పెట్టింది తింటున్నాడు ఈశ్వరుడు. ఏమాశ్చర్యమని వాళ్ళందరూ తెల్లబోయి చూస్తున్నారట. రంభాది అప్సరసలైతే పొంగిపోయి నాట్యాలు చేసేస్తున్నారట. దేవతలందరూ గోవిందా గోవిందా నరుస్తున్నారట ఆనందంతో. ఏమి సులభుడో అయిపోయావు ఇవాళ భూమండలం మీదని. ఈ అల్లరికి సత్యలోకంలో ఉన్న బ్రహ్మగారి చెవున పడ్డాయి ఈ మాటలు. పడి ఏమిట్రా ఇంత అల్లరి, పిల్లలు ఇంత గట్టిగా కేకలేస్తున్నారు, ఇదేదో చూసి రావాలని ఒక్కసారి సత్యలోకంలోంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి చూశాడు భూమండలం మీదకి. చూసేసరికి ఈ పిల్లలందరితో కలిసి తింటున్నాడు. ఎందుకు అరుస్తున్నారు వీళ్ళని అడిగాడు. ఆయనే అఘాసురుణ్ణి వధించి పిల్లల్ని బ్రతికించి వాళ్లతో కలిసి తింటున్నాడు కృష్ణుడు అన్నారు. అనుమానం వచ్చింది ఆయనకి. ఏమిట్రా ఈ ఎంగిలి ముద్దలు ఎడం చేతిలో పెట్టుకుని తింటున్నవాడు పరబ్రహ్మ, వీడు బతికించాడా అఘాసురుడి కడుపులోకి వెళ్ళిపోయిన వాళ్ళని? యాగములయందు తప్ప హవిస్సు స్వీకరించని పరబ్రహ్మము ఇంత సులభుడైనాడా? ఇది నేను నమ్మను, పరబ్రహ్మము కాదు అనుకున్నాడు. ఎలా? నేను మాయ చేస్తాను, నేను చతుర్ముఖ బ్రహ్మని, ఇంటి పెద్దని, నాలుగు మోములున్నవాణ్ణి, వేదాలు చదివినవాణ్ణి, నా మాయ తప్పించుకోలేడు అని వెంటనే ఒక మాయ చేశాడు. అక్కడే నీళ్లు తాగి పచ్చిక తింటున్నటువంటి ఆవుల్ని దూడల్ని ఎద్దుల్ని కొంచెం దూరంగా తీసుకెళ్ళి మాయం చేసేసాడు. మాయం చేసేసి ఒక కొండ గుహలో పెట్టేశాడు. ఈ పిల్లలు అన్నం తింటున్న వాళ్ళు అన్నారు, కృష్ణ కృష్ణ మన ఆవులు కనపట్టడం లేదు కృష్ణ అన్నారు. అంటే కృష్ణుడు ఆ ఆవుల్ని దూడల్ని పిలవడం కోసమని చెప్పి గబగబా నేను వెళ్ళి వెతుకొస్తాను రా, మీరు లేవకండి, మీరు తింటూ ఉండండి, మీకు ఆకలిస్తోంది కదా, నేను వెళ్ళి చూసొస్తానన్నాడు. ఎలా ఉన్నాడు బయలుదేరినప్పుడు? ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ విషయం. ఎడమ చేతిలో సద్దెన్నపు ముద్ద, వేళ్ల మధ్యలో ఆవకాయ పెచ్చులు పెట్టుకుని ఈ ఎడం సంక కింద ఉన్న కర్ర తీసి కుడి చేత్తో పట్టుకుని ఆవుల కోసం బయలుదేరాడు. వాటి పాదముల యొక్క జాడలు కనపడ్డాయి. చాలా దూరం వెళ్ళాడు. పర్వత శిఖరాలు ఎక్కే దిగే ఒక చోటికి వెళ్ళాడు. మందంతా విడిపోయి వెళ్ళిపోయినట్టు కనపడింది. అరే రే ఏమైపోయారా ఆవులు ఎద్దులు అని వెనక్కి వచ్చాడు. ఈలోగా బ్రహ్మగారు ఏం చేశారంటే
ఏం చేస్తాడో చూద్దాం అని ఈ గోపాల బాలుర్ని మాయం చేసేసాడు. ఇక్కడికొస్తే గోపాల బాలులు లేరు, అక్కడ ఆవులు లేవు, దూడలు లేవు, ఎద్దులు లేవు. కృష్ణుడు అనుకున్నాడు సాయంకాలం అయిపోతుంది, ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను వెళ్ళగానే ఆ తల్లులందరూ వచ్చి మా పిల్లలేవి, మా ఆవులేవి, మా ఎద్దులేవి, మా దూడలేవి అంటారు. ఏమైపోయాయి ఇవన్నీ అని ఒకసారి దివ్య దృష్టితో చూశాడు. పిల్లడైన ఆయన పరబ్రహ్మం కదా, చూస్తే తన కొడుకే చతుర్ముఖ బ్రహ్మగారు తన నాభికమలంలోంచి పుట్టినవాడికే మోహబుద్ధి పుట్టింది, ఇవాళ తన మీద మాయ చేశాడని తెలుసుకున్నాడు. ఓ చిరునవ్వు నవ్వాడు, నేను మాయ చేయడం ఎందుకు, దాచుకున్నాడు కదా ఆవుల్ని, దూడల్ని, ఎద్దుల్ని, పిల్లల్ని, దాచుకొని దాచుకుంటే నేనేమి చేస్తానో ఇప్పుడు చూసి తెలుసుకుంటాడు అనుకున్నాడు. అనుకుని తానే ఒక్కసారి సంకల్పం చేశాడు, ఎన్ని ఆవులు వచ్చాయో అన్ని ఆవులు అయిపోయాడు. ఒక్కసారి సంకల్పం చేశాడు, అన్ని ఎద్దులు అయిపోయాడు. సంకల్పం చేశాడు, దూడలు అయిపోయాడు. సంకల్పం చేశాడు, గోపాల బాలు అయిపోయాడు. అన్నీ తానే తానే ఇన్నైపోయాడు. ఎన్నైపోయాడు? కరములు పదములున్ శిరంబుల్ అవలగ్నంబుల్ ముఖములున్ భుజాంతరముల్ ముక్కులు కందులున్ శ్రవణముల్ దంతముల్ దండనాంబర సర్గ్వేణు విషాణ భూషణ వయోభాషా గుణాఖ్యాన తత్పరతల్ విడ్వడకుండ దల్చి విభుడా వత్సర్భ కాకారముల్. వాళ్ళు పట్టుకున్న కర్రలైపోయాడు, కుట్లైపోయాడు, గిన్నెలైపోయాడు, మిగిలిపోయిన చద్దెన్నపు మెతుకులైపోయాడు, ఉండిపోయిన పచ్చడి ముద్దలైపోయాడు, ఆవులైపోయాడు, దూడలైపోయాడు, వాళ్ళ కాళ్ళు అయిపోయాడు, చేతులు అయిపోయాడు, తలలైపోయాడు, కళ్ళు అయిపోయాడు, చెవులు అయిపోయాడు, ముక్కు అయిపోయాడు, ఏ పిల్లలు ఎలా మాట్లాడతారో అలా అయిపోయాడు. తానే తనని తోలుకుని అన్నిటితో కలిసి వెళ్ళిపోతున్నాడు. అన్నిటితో కలిసి వెళ్ళిపోయాడు బృందావనానికి, ఇంటికి వెళ్ళిపోయాడు. మరలుపుమనియడు కర్తయు మరలించు కుమారకులు మరలడి క్రేపుల్ పరికింప దానయ్యై హరి మరలంచ నెలీల తోడ మందకున్న దీపా. హాయ్ నడవండి నడవండి హాయ్ అంటున్న పిల్లలు తని, హాయ్ అన్నప్పుడు నడుస్తున్న దూడలు తని, కొడుతున్న కర్రలు తని, పెట్టుకున్న చిక్కాలు తని, మిగిలిపోయిన అన్నపు మెతుకులు తని, పచ్చడి ముద్దలు తని, కృష్ణుడు తాని. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఒక్కొక్క తల్లి దగ్గర ఒక్కొక్క పిల్లడు ఒక్కొక్కలా ప్రవర్తిస్తాడు. అందరు పిల్లలు ఒకలా ప్రవర్తించరు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బలహీనత ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బలం ఉంటుంది. ఒక్కొక్కడు పెరట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుని వస్తాడు. ఒక్కడు వెడుతూనే ఆ చెప్పులు ఎలా ఎగరేస్తాడంటే అవి ఇలా ఎగిరి కింద పడతాయి. అలా ఎగిరి కింద పడిపోయేటట్టు ఆ కర్ర అక్కడ బారేశాడు, చిక్కడు ఇక్కడ బారేశాడు, ఓడు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయి అమ్మ అమ్మ అంటూ పిల్ల అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏ తల్లులకే బాలకు లేతెరగున తిరిగి ప్రీతి కలిగింతు రుమున్న తల్లుల కా బాలకు లా తెరగున ప్రీతి చేసి రవనీనాథ. ఇంతకుముందు ఏ తల్లుల దగ్గర ఏ పిల్లలు, ఏ దూడలు, ఏ ఆవులు, ఏ ఎద్దులు ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాయో అలా ప్రవర్తించాడు ఒక్క కృష్ణుడే. ఆ తల్లిదండ్రులు గోపాల బాలురు గోపకాంతలు చూసి మా పిల్లడే అనుకుని మురిసిపోయారు. మురిసిపోయి ఈ పిల్లలందరినీ కూర్చోపెట్టుకుని పాలిస్తున్నారు, భోజనాలు పెడుతున్నారు. రోజు ఆవుల్ని దూడల్ని తీసుకుంటున్నాడు బృందావనానికి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ ఆవుల్ని దూడల్ని తీసుకుంటున్నాడు ఇంటికి వెళ్ళిపోతున్నాడు. బ్రహ్మగారు ఈ ఆవుల్ని దూడల్ని తీసుకెళ్లి గుహలో పెట్టాడు, గోపాల బాలుని తీసుకెళ్లి గుహలో పెట్టాడు. ఈలోగా త్రుటికాలం అయింది, ఇలా కనురెప్ప వేసినంతసేపు ఒక సంవత్సరం. బ్రహ్మగారికి త్రుటి అంటే సంవత్సరం అయిపోయిన తర్వాత కృష్ణుడు ఏం చేస్తున్నాడో అని అట్నుంచి తల తిప్పిటి చూశాడు. అవే ఆవులు, అవే దూడలు, అవే గోపాల బాలులు, ఆ కృష్ణుడు ఇక్కడున్నాడు. ఏమిట్రా దాచాను కదా అని ఇటు చూశాడు. వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు గుహలో, ఇటు చూశాడు అటే ఉన్నారు. ఇప్పుడు ఎవరిని మాయి చేద్దాం అనుకున్నవాడో వాడు మాయలో పడ్డాడు. ఇప్పుడు ఇదేమిటి అని ఆయనకు అనుమానం వచ్చింది ఆశ్చర్యంగా. బ్రహ్మ పంపున కాని పుట్టదు జగమున్, బ్రహ్మ నేను సృజింపక ఏ బ్రహ్మమందు సృజింపబడే గోవత్స బాల కదంబము, అది ఒక్కటే బ్రహ్మము చూడగన్. ఆయన అన్నాడు బ్రహ్మ నేనే సృజించాలి. సృష్టికర్త అంటే ఎవరు? చతుర్ముఖ బ్రహ్మ. కాబట్టి నేను సృష్టిస్తాను ప్రాణులనన్నింటినీ. నేను సృష్టించిన ఆవులు, నేను సృష్టించిన దూడలు, నేను సృష్టించిన గోపాల బాలులు ఇక్కడే ఉన్నారు. మళ్ళీ ఇవే ఆవులు, ఇవే దూడలు, ఇవే పిల్లలు అక్కడ ఉన్నారు. అంటే నేను కాకుండా ఇంకో బ్రహ్మ ఎవడైనా ఉన్నాడా? ఇప్పుడు దాచిన వాడికి అనుమానం వచ్చింది, తను కాకుండా ఇంకో బ్రహ్మేవుడైనా తన పదవిలోకి వచ్చేసాడా, తన పదవి ఊడిపోయిందా, అసలు వాడు ఎవడైనా సృష్టించేస్తున్నాడా, ఇది ఎలా జరిగిందని వెనక్కి తిరిగి తన సింహాసనం చూసుకున్నాడు. సీట్ ఈజ్ వేకెంట్ యాజ్ ఇట్ ఈస్. అలాగే ఉంది చతుర్ముఖ బ్రహ్మగారి సింహాసనం, కాబట్టి ఎవరు లేరు ఆ పోస్ట్లో, తనే ఉన్నాడు. కాబట్టి తను సృష్టించాలి, ఇదేమిటి మరి ఎవరు సృష్టించాడు, ఆలోచించాడు. గుర్తొచ్చింది, నన్ను కూడా సృష్టించిన వాడెవడో వాడు పరబ్రహ్మ, వాడే ఎవడి నాభికమలంలోంచి నేను పుట్టానో వాడు చిన్ని కృష్ణుడుగా ఉన్నాడు, నేను వీడి మాయ ముందు నా మాయ వేశ తుత్తునియలైపోయింది, అమ్మా తెలుసుకోలేకపోయాను రా అనుకున్నాడు. అనుకోగానే ఒక్కసారి మోహబుద్ధి విడిపోయింది. ఇప్పుడు ఆ చిన్ని కృష్ణుణ్ణి చూద్దామని, పరబ్రహ్మాన్ని చూద్దామని అటు చూశాడు. చూసేసరికి ఆవులలో, దూడలలో, ఎద్దులలో, పిల్లలలో, కృష్ణుడిలో, బలరాముడిలో, అందరిలో నాలుగు భుజములతో శంఖ చక్ర గదా పద్మములను పట్టుకుని పట్టు పీతాంబరాలతో, శ్రీవత్సంతో, కౌస్తుభమణితో, వనమాలతో, కిరీటంతో, పెద్ద పెద్ద కుంతలములతో వెలిగిపోతున్నటువంటి పరబ్రహ్మము అనేకముగా దర్శనమిచ్చాడు. ఇన్ని కాంతిపుంజములను చూసి ఆయన అయోమయంలోకి వెళ్ళిపోయాడు. ఇంకా ఎదురుగుండా ఉన్నవి చూడలేని స్థితికి వెళ్ళిపోయి అసలు బుద్ధి అపభ్రంశమైపోయి తానెవరో మర్చిపోయాడు. అసలు నేనెవరు, వీళ్ళెవరు, నేను ఏం చేశాను, నాకేం కనపడుతోంది, ఎందుకు ఇలా అయిందని కళ్ళు మూసుకుని ఆలోచించాడు. నా మాయ దేని మీద పని చెయ్యదో దాని మీద మాయ కమ్మే ప్రయత్నం చేశాను అనుకున్నాడు. అనుకుని గబగబా స్వామి నేను చూడగలిగినట్టు కనపడు అన్నాడు. ఇప్పుడు ఎలా కనపడ్డాడు, ఆవుల్ని దూడల్ని వెతకడానికి వెళ్ళిన కృష్ణుడు ఎలా ఉంటాడో అలా కనపడ్డాడు. ఇలా కనపడ్డానికి ముందు ఈ లీల గ్రహించిన వాడు ఒక్కడే ఉన్నాడు, బలరాముడు ఒక్కడే కనిపెట్టాడు. ఆవులు దూడలు పిల్లలు తల్లిదండ్రులు ఇంత ప్రేమతో, రెట్టించిన ప్రేమతో ఎందుకుంటున్నాయి, ఏదో తేడా జరిగిందని తమ్ముడిని అడిగాడు. ఓ రోజున చెప్పేశాడు, నేనే అన్నయ్యా ఇలా అయిపోయాను, ఇవన్నీ నేనే అన్నాడు. కాబట్టి యథార్థంగా నేను ఒక మాట చెప్పనండి, ఇప్పుడు ఈ సభంతా ఎవరు, కృష్ణుడే. ఇన్ని మూర్తులుగా ఉన్నవాడెవరు, వాడొక్కడే ఉన్నాడు, అద్వైత సిద్ధిని ఆవిష్కరిస్తున్నారు. అందుకే ఈ లీల పరమోత్కృష్టమైన లీల అంటారు, కౌమార పౌగండ లీల అని. ఇది వింటే సామాన్యమైన ఫలితం కాదండి, దీనికి ఫలస్తుతి ఏమని చెప్పారో తెలుసా, కోరుకున్న కోరిక తీర్చేస్తాడని చెప్పారు ఈ లీల వింటే. నేను చెప్పడానికి యోగ్యుడను అని అనుకున్న వారు ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఇవాల్టి రోజు ఉపన్యాసం పూర్తయిన తర్వాత ఇలా బయలుదేరి కృష్ణ పరమాత్మ దర్శనం చేసుకుని ప్రదక్షిణంగా ఇలా బయటికి వెళ్ళండి. ఇంత గొప్ప లీల విన్న తర్వాత కృష్ణ దర్శనం చెయ్యకుండా వెళ్ళిపోవడం, అంతకన్నా అవివేకం, అంతకన్నా అజ్ఞానం ఇంకొకటి ఉండదు. దానికి తగిన ఏర్పాట్లు కూడా చేసేసారు ఆలయంలో, మీరు చురుకు చురుగ్గా వెళ్ళిపోవచ్చు. ఆకారమునకు ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయినట్టు అవుతుంది. ఒకవేళ ఎవరైనా పెద్దలు అలా చెయ్యలేని వారు ఉంటే వారి యందు నేను చెప్పిన మాట అనువర్తింపబడదు, వారు మానసిక నమస్కారం చేసి వెళ్ళవచ్చు. ఓపికున్నవాడెవరో లేనివాడెవడో ఇక్కడే ఉండి చూడగలిగిన వాడు ఉన్నాడు, వాడి నుంచి మీరు తప్పుకోలేరు. కాబట్టి ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చారు. వచ్చి ఆ హంసవాహనం మించి స్వర్ణదండం కింద పడిపోయినట్టుగా పడిపోయాడు. పడిపోయి స్తోత్రం చేద్దామనుకుంటున్నాడు, ఎవరిని, వెన్నముద్ద సద్దిముద్ద చేత్తో పట్టుకున్నటువంటి కృష్ణుణ్ణి. నోట మాట రావట్లేదు, కంఠం గాద్గదిగితం అయిపోతోంది. ఇలా లేస్తున్నాడు, చూస్తున్నాడు, మళ్ళీ ఇలా పడుతున్నాడు. పోనీ మనలా ఇలా పడితే సరిపోతుంది ఏమిటి బ్రహ్మగారికి, అలా కుదరదు, ఇలా తిరగాలి. ఒకసారి తిరిగితే ఇటు పేక రెండు ముఖాలు అంటుకుంటాయి, ఆ తర్వాత మళ్ళీ ఇట్లా తిరగాలి, ఈయన రెండు ముఖాలు అంటుకుంటాయి. పితామహుడు అయిన మహానుభావుడు, పెద్ద చతుర్ముఖ బ్రహ్మగారు అంటే సామాన్యుడు కాడు, మహాపురుషుడు అయిన మహానుభావుడు. అటువంటి వాడు తలలు తిప్పుతూనే ఉన్నట్ట, ఎవరికి, ఇంతంత పాదాలున్నవాడికి, ఇంతున్నవాడికి. సరిగ్గా మన గురువాయూరప్ప కూడా అలాగే ఉంటారు, అక్కడ ఇంతే ఉంటారు. ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే ఇలా తలలు తిప్పుతున్నట్ట, నమస్కారం చేస్తున్నట్ట, చేసి 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 కంఠం గాద్గదిగం అయిపోయి ఆ కంఠానికి పొర విడిపోయాక అన్నట్ట, శంపాలతికతోడి జలదంబు కైవడి మెరుగుటొల్లియతోడి మెనువాని గుంజావి నిర్మిత కుండలంబులవాని సికిపించె వేష్టిత శిరమువాని వన పుష్పమాలిక వ్రత కంఠమువాని
నలిన కోమల చరణములవాని కరుణ కడలుగనిన కడగంటివాని గోపాల బాలు భంగి బరగువాని నన్ను కన్న తండ్రిని నిన్ను చూచి మ్రొక్కు ఈశా అని ఆయన మహానుభావుడు కనపడినప్పుడు కూడా గమ్మత్తు ఏమిటంటే శంపాలతికతోడి జలదంబు కైవడి మెరుగుటొల్లియతోడి మెనువాని. శంపాలతిక అంటే మెరుపుతీగ, మెరుపుతీగతో కూడినటువంటి నల్లటి వర్షాకాలపు మబ్బు ఎలా ఉంటుందో అలాంటి శరీరం పైన వేసుకున్నటువంటి పట్టు ఉత్తరీయం. శంపాలతికతోడి జలదంబు కైవడి మెరుగుటొల్లియతోడి మెనువాని. ఆ చేతిలో కమనీయ మృదులాన్న కబళ వేత్ర విషాణ వేణుచిహ్నములతో వెలయువాని. ఏమి శ్లోకం, ఏటువంటి పద్యరచన చేశారండి పోతన గారు! నిజంగా లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు. కమనీయ మృదులాన్న కబళ వేత్ర విషాణ, ఈ ఎడమ చేతిలో సద్యన్నపు పెరుగన్నపు ముద్ద ఉంది, ఈ ఎడమ సంకలో కొమ్ము బూర ఉంది, చేతిలో కర్ర ఉంది, కట్టుకున్న పీతాంబరం ఉంది, చక్కగా ఆ ఇంకా ఆ దూడల్ని వెతకడానికి వెడుతున్నప్పుడు ఉన్నటువంటి ఊరగాయ ముక్కలన్నీ వేళ్ల మధ్యలో ఉన్నాయి. కమనీయ మృదుల అన్న కబళవేత్ర విషాణ వేణుచిహ్నములతో వెలయువాని. ఆ దట్టిలో దోపుకున్న వేణు ఉంది. వీటితో పాటుగా గుంజావి నిర్మిత కుండలంబులవాని సికిపించ వేష్టిత శిరమువాని. ఆ ఏనుగు దంతంతో చేయబడినటువంటి కుండలములు పెట్టుకున్నట్టు ఆయన, వాళ్ళ అమ్మకి గొప్ప ఏనుగు దంతంతో చేశారని చెప్పి ఆ కుండలములు పెట్టేది, ఆ కుండలాలు పెట్టుకున్నాడు. చక్కటి నెమలీ కోటి పెట్టుకున్నాడు. ఆ నెమలీక పెట్టుకున్నటువంటి కృష్ణ పరమాత్మ, వన పుష్పమాలిక వ్రతకంఠమువాని నలిన కోమల చరణములవాని. అరణ్యములో దొరికేటటువంటి పద్మములతో కూడినటువంటి పెద్ద తీగను ఒక దాన్ని దండ కింద మెళ్ళో వేసుకున్నట్ట, అటువంటి కృష్ణుణ్ణి. ఎంతంత పాదాలున్నవాణ్ణి, ఇంటింటి పాదాలున్నవాణ్ణి. నలిన కోమల చరణములవాని, పాదరక్షలు కూడా లేకుండా తిరుగుతున్నటువంటి మట్టి కొట్టుకుపోయిన కాళ్లతో ఇంతంత పాదాలున్నవాణ్ణి. కరుణ కడలుగు నిన కడగంటవాని, ఆ కంటికి చివర చూపులలో అపారమైన వాత్సల్యం ఉన్నవాణ్ణి. గోపాల బాలు భంగి బరగువాని, గోపాల బాలుళ్ళా తిరుగుతున్నవాణ్ణి. నగు మొగంబువాని నన్ను కన్న తండ్రిని నిన్ను భజింతు మొక్కి స్తుతింతు వేట్కా అని మహానుభావుడు, నువ్వు నాకు ఇలా కనపడుతున్నావయ్యా, నవ్వు ముఖంతో కనపడుతున్నావని కృష్ణుడి యొక్క పాదముల మీద పడి నమస్కరించి స్తోత్రం చేశాడు చిత్రముఖ బ్రహ్మగారు ఆ రోజున. ఎంత చిత్రమైన మాట అన్నాడంటే, ఈశ్వర నువ్వు మనస్సుకి వాక్కుకి అందేటటువంటి వాడివి కావు, ఈ బ్రహ్మాండములన్నీ నిండి నిబిడీకృతమైపోయిన వాడివి. ఎన్ని బ్రహ్మాండాలున్నాయో తెలియదు అసలు ఈ విశ్వంలో. ఆ బ్రహ్మాండములన్నీ కూడా నీ శరీరమునకంటుకున్నటువంటి ధూళిరేణువులు, అంతటి విరాట్ స్వరూపమున్నవాడివి. అంతటి పరమాత్మవి నా చిన్ని మనస్సులో నువ్వు ఎలా ఇముడుతావు? నేను ఇముడ్చుకోగలనా? నిన్ను నీ గురించి నేను స్తోత్రం చెయ్యగలనా? మనకి ఒక సామెత ఉంటుంది తెలుగులో, పుట్టి బుద్ధి ఎరిగి నాకు ఎన్నడూ తెలియదండి అంటారు. బ్రహ్మగారు చెప్పాడు ఈ మాట కృష్ణుడి దగ్గర. ఏమనో తెలుసా అండి? పుట్టితి బుద్ధి ఎరింగితి పుట్టించితి జగము సగము ఓయను బ్రాయం, ఇట్టి వినూతన సృష్టుల పుట్టుట లేదు ఔరా ఇట్టి భూమిలే భూమిన్. స్వామి, పుట్టి బుద్ధిరిగి నేను పుట్టి ఎన్నేళ్ళయిందో ఆయన కనురెప్ప ఇలా వేసి ఎత్తితే సంవత్సరం అయింది అప్పటికి. అలాంటి వాణ్ణి నేను పుట్టి బుద్ధిరిగి నా జీవితంలో సగం కాలం అయిపోయింది అంటే ఎంత పెద్దవాడో చతుర్ముఖ బ్రహ్మగారు, ఎంతమంది వచ్చి వెళ్ళిపోవడం చూశాడో. ఇప్పటి వరకు స్వామి నేను సృష్టి చెయ్యడమే కానీ ఇంకొకడు సృష్టి చెయ్యడం నేను చూడలేదు, అందుకని మోహానికి గురైపోయాను, నేనే సృష్టి చేసేవాడినని. నిన్ను చూసి ఇంత చిన్న పిల్లవాడివి, నువ్వు పరబ్రహ్మం ఏమిటనుకున్నాను, ఆవుల్ని దూడల్ని దాచేశాను. చూసావా, పుట్టి బుద్ధెరిగి నాళ్ళకి నాకు బుద్ధి వచ్చింది ఇంత వయస్సు అయిపోయిన తర్వాత. ఏమి ఆశ్చర్యం స్వామి! ఇవాళ కానీ నా కంటితో నేనేం చూశానో తెలుసా? నేను చేసిన సృష్టికి ప్రతి సృష్టి చెయ్యడాన్ని నా కళ్ళతో చూశాను. నేను దాచిన ఆవులు దూడలు అక్కడున్నాయి, నువ్వు చేసిన ఆవులు దూడలు ఇక్కడున్నాయి. ఇంత పెద్దవాడిని నేను తెల్లబోయేటటువంటి సృష్టిని ఇంత చిన్న పిల్లవాడివి చేశావు, కానీ ఇంత చిన్న పిల్లవాడిలా కనపడుతున్న నీనాభికమలంలోంచి నేను పుట్టాను. ఏమి చిత్రం! నేను పెద్దవాళ్ల తాతలా కనపడుతున్నాను, నువ్వు మనవడిలా కనపడుతున్నావు, కానీ నువ్వు తండ్రివి, నేను బిడ్డని.
లోకం నమ్ముతుందా ఈ భిన్నత్వంలో ఉంది ఈశ్వరతత్వం? ఏమి ఆశ్చర్యం తండ్రి, ఇట్లా చూడగడం ఎవరికైనా చెల్లుతుందా? నాకు చెల్లింది. నేను ఇవాళ నీ బిడ్డడనయ్యి నీ పాదముల దగ్గర కూర్చున్నాను, నువ్వు బిడ్డడిలా కనపడుతున్నావు. నేను వేదములు చదువుకున్న వాళ్ళ నాలుగు ముఖాలతో ఉన్నాను, చేత కాని వాళ్ళ వెన్నముద్ద ఎడంచేత్తో పట్టుకుని నువ్వున్నావు. చాలా చదువుకున్న వాళ్ళ హంసవాహనం మీద నేను వచ్చాను, కాళ్ళకి చెప్పులు లేకుండా నువ్వు తిరుగుతున్నావు. నేను ఇన్ని తెలుసున్నవాణ్ణి నేను అనుకుంటున్నాను, ఇన్ని తెలుసున్నవాణ్ణి మోహ పెట్టడం తెలుసున్నవాడివి నువ్వు అయి కూర్చున్నావు. ఏమాశ్చర్యం తండ్రి, పుట్టి బుద్ధెరిగి ఇన్నాళ్ళకి నాకు బుద్ధి వచ్చింది. నన్ను మాయ చేయగలిగిన వాడు ఎలాగైనా ఉండగలడని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఇది నా జీవితంలో ఒక గొప్ప ఆశ్చర్యకరమైన ఘట్టం. నేను పొంగిపోతున్నాను అని తారాతుషార సీకర భూరజములకైన లెక్క బుధులిడుదురు భూభార వతీర్ణ కరుడగు నీ రమ్య గుణాలి నిన్న నెరగణ్య. స్వామి, మంచు పడుతున్నప్పుడు ఆ మంచు యొక్క కణములనన్నింటినీ ఏరి భూమి మీద లెక్క పెట్టచ్చు. ఎవరు లెక్క పెట్టగలరని? మంచు కణాలని తీసి పక్కన పెడితే కరిగిపోతాయి. ఏమో బుధులు, ఆయన ఎంత మాట అన్నాడో చూడండి. నేననలేదు, ఇప్పుడు అహంకారం పోయింది. ఏమో ఎక్కడైనా ఉన్నారేమో మహాపురుషులు, మంచు కణాలన్నింటినీ ఓ చోట పోగేసి లెక్కెడతారేమో. ఈ భూమి మీద ఎన్ని రేణువులున్నాయో లెక్క పెట్టగలరేమో, ఆకాశంలో ఎన్ని చుక్కలున్నాయో లెక్క పెట్టగలరేమో. కానీ తండ్రి, నీ గుణములు ఎలా ఉంటాయో ఎవరూ లెక్క పెట్టలేరు. నువ్వు అంతటి అసామాన్యమైన గుణ విశేషములు ఉన్నవాడివి. మాయలు కలవారలను మాయల పెట్టెడి ప్రోడా నిన్ను నా మాయగలంచి నీ మహిమ మానము చూచెదనంచు నేరమించేయగబూనితిన్ కరుణ చేయుము కావుము యోగిరాజవగ్గేయ దవగ్ని తజ్జని తజ్జనిత కీలము కీలము గెలిచి వెలుంట వెలుంగ నేర్చునే. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. నేను చతుర్ముఖ బ్రహ్మణి అని నీ మీద మాయ ప్రయోగించాను, దూడల్ని ఎత్తుకుపోతే ఏం చేస్తావో చూద్దాం, పిల్లల్ని ఎత్తుకుపోతే ఏం చేస్తావో చూద్దామని. కానీ ఇప్పుడు నాకేం తెలిసిందో తెలుసా? అరణ్యంలో రెండు చెట్లు రాపాడి ఒక పెద్ద దావ అగ్ని పుడుతుంది, అరణ్యం అంతా కాలిపోతుంటుంది. కాలిపోతున్నప్పుడు ఇంత పెద్ద అగ్నిహోత్రంలోంచి ఒక అగ్ని కీల పైకి లేస్తుంది, ఒక అగ్ని కీల అలా పైకి లేస్తుంది. ఈ పైకి లేచిన అగ్ని కీల ఈ అగ్నినంతటినీ మోహ పెట్టగలదా? పెట్టలేదు. అది అందులో అంతర్భాగం, ఒక కీల. అలా నువ్వు విరాట్ స్వరూపివై అంతటా నిండిపోయిన వాడవు. అటువంటి నీవు నీ మాయని నా మాయ చేత లెక్క పెట్టి చూద్దామనుకున్నాను. మానము చేయ అంటే కొలమానం లెక్క పెడదాం అనుకున్నాను. కానీ నీ మాయ నా మాయని మింగేసింది, మింగేసి నాకు నా నిజస్వరూపం ఏమిటో బయట పెట్టింది అని ఇక్కడ ఒక గొప్ప మాట అంటాడు. మ్రబ్బుగొలిపి యోగమాయ నిద్రించిన ఓ పరాత్మభూమ యోగిరాజ ఏ తరంగులెన్ని ఎప్పుడెచ్చోట నీహేలెవ్వడెరుగు నీశ్వరేశ. మనం సాధారణంగా లోకంలో మాట అంటుంటాం, వాడు నేను అని ఓ మాట అంటుంటాం. నేను అన్నప్పుడు ఇలా చూపిస్తాం, వాడు అన్నప్పుడు అలా చూపిస్తాం. యోగిరాజ అని ఎవరిని పిలుస్తారో తెలుసా అండి? వాడు నేను అని చెయ్యి ఇలా తిప్పడం చేత కాక, వాడని పిలవబడినప్పుడు వాడు నేనన్నప్పుడు ఇలా చూపిస్తాడు. వాడు మళ్ళీ నన్ను చూపించవలసి వస్తే వాడని నన్ను చూపిస్తాడు. వాడు నన్ను వాడంటున్నాడు, నేను వాణ్ణి వాడంటున్నాను. కానీ వాడు వాణ్ణి నేనంటున్నాడు, నన్ను నేను నేనంటున్నాను. నేను నిజమా, వాడు నిజమా? ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి బ్రహ్మగారు. ఇప్పుడు నా ఎదురుగుండా వచ్చి మా దొరగారు నించున్నారు అనుకోండి, అదిగో వాడు కోటేశ్వరరావు అంటారు. నేనేమంటాను? నేను కోటేశ్వరరావు అని అంటాను. కోటేశ్వరరావు దొరగారు ఏమన్నారు? వాడు కోటేశ్వరరావు అంటున్నారు. వాడు కోటేశ్వరరావు అని మా దొరగారు అన్నారనుకోండి, లేకపోతే ఆయన కోటేశ్వరరావు అన్నారు. లేకపోతే పోని మా నాన్నగారు వచ్చారనుకోండి, మా నాన్నగారు వాడు కోటేశ్వరరావు అన్నారు. నేను కోటేశ్వరరావు అని నేను అన్నాను. నేను అంటున్నాను, ఆయన మా నాన్నగారు అంటున్నాను. ఆయన అంటున్నారు, వాడు మా అబ్బాయి అంటున్నారు. నేను ఆయన్ని ఆయన అంటున్నాను, ఆయన నన్ను వాడు అంటున్నారు. ఆయన ఆయన్ని చూపించుకున్నప్పుడు నేనంటున్నారు, నేను నన్ను చూపించుకుంటున్నప్పుడు నేనంటున్నాను. ఆయన నన్ను ఉద్దేశించినప్పుడు వాడు అంటున్నారు, నన్ను ఉద్దేశించుకున్నప్పుడు నేనంటున్నాను. నేను కరెక్టా, వాడు కరెక్టా? ఒకే పదార్థాన్ని రెండు శబ్దములతో చెప్తున్నారు, ఇద్దరూ ఇలాగే చూపిస్తున్నారు. నేను అంటే సరిపోతుందా, వాడు అంటే సరిపోతుందా? నేను ఇలా చూపించి వాడు కోటేశ్వరరావు అన్నాను అనుకోండి, వీడు పెచ్చాడంట. అదేంటి, నేను కోటేశ్వరరావు అన్నాను, వాడు కోటేశ్వరరావు ఏంటి? అలా అనుకోండి, ఆ మూర్తిగారిని చూపించి నేను కోటేశ్వరరావు అన్నాను అనుకోండి, మాస్టారు వాక్యం తిరగబడింది నేను కోటేశ్వరరావు ఆయన మూర్తిగారు అనండి అంటారు. కాదు నేను అన్నది కరెక్ట్ అన్నాను అనుకోండి, అప్పుడు ఏమన్నా తెలుసా అండి, వాడిని యోగిరాజు అనాలి అన్నారు. ఎందుకో తెలుసా, అందులో నేను నేనన్న పదార్థం ఏదో అది లోపలుంది, అసలు నేను ఈ పైది ఫాల్స్ నేను, అబద్ధపు నేను, ఇది ఉండేది కాదు, దీన్ని తొడుక్కుంది. చొక్కాని కోటేశ్వరరావు నా లాల్చి ఇలా వచ్చింది అనుకోండి, కోటేశ్వరరావు వచ్చేసారు అంటారు కదా మీరు, కోటేశ్వరరావు లాల్చి వచ్చిందంటారు. ఇది కోటేశ్వరరావు గారి శరీరం, కోటేశ్వరరావు గారు అని పేరు పెట్టుకుని పిలవబడుతున్న నేను, అది పేరుకి లొంగేది కాదు, అసలు నామమునకు లొంగని నేను లోపల ఉన్నది. అది ఒకసారి నేననబడుతోంది, ఒకసారి వాడనబడుతోంది. యోగులైన వారు ఎవరు నీ అనుగ్రహాన్ని పొందారో వాడికి వాడుకి నేనుకి రేఖ చెరిగిపోయి ఉన్నది నేనొక్కటే, అందులోనే ఇవన్నీ ఉన్నాయి, సముద్రంలో బుడగల్లా ఉన్నదొక్కటే ఉందంటున్నాడు. అలా అనగలగడం నోటితో అనడం కాదు, నీ అనుగ్రహం ఉన్నవాడే అని దర్శిస్తున్నాడు. కాబట్టి నీ యందు భక్తి ప్రధానం, నా యందు ఇవాళ ఆ భక్తి చెరిగి మోహం వచ్చింది, కానీ నువ్వు దిద్ది ఉన్నదొక్కటిని నిరూపించావు, నా మాయని తీసి ఈశ్వర నీకు నమస్కారం అన్నాడు. ఎంత గొప్ప మాట అన్నారండి, ఇది చతుర్ముఖ బ్రహ్మగారి స్తోత్రం అంటే. బ్రహ్మగారు స్తోత్రం చేయబడిన మూర్తిని మనం ఇవాళ దర్శించకుండా వెళ్ళడం ఎంత కృతజ్ఞత చూడండి. ఎటువంటి భావనలు చెప్పారో చూడండి ఆ పద్యాల్లో. దేవా నీ చరణ ప్రసాద కణ లబ్ధింగాక లేకున్న బండే వెంటందను, నీ మహామహిమ నూహింపంగ నివ్వారికిన్ నీవారై చనువారలో ఒకటనై నిన్కొల్చు భాగ్యంబు నాకీవే ఇప్పటి జన్మమందైన ఒండెందైన నో ఈశ్వర. చతుర్ముఖ బ్రహ్మగారు వరం అడుగుతున్నాడు, ఈశ్వర ఈ భక్తి ఎప్పుడు లోపిస్తుందో, జ్ఞానం వైక్లభ్యాన్ని చెందుతుంది, భక్తితో జ్ఞానమును పొందాలి, కాబట్టి ఈ జ్ఞానము ఎప్పుడు నిలబడుతుంది, నేను వాడన్నది చిగిరిపోయి చిరిగిపోయి నేనన్న నిజమైన నేను ఇప్పుడు తెలుస్తుంది, భక్తి పరిఢవిల్లినప్పుడు. ఆ భక్తి ఎప్పుడు పరిఢవిల్లుతుంది, నీ పాదముల కంటిన ఒక ధూళికణం తల మీద పడితే ఈ జన్మలో వెయ్యమని నేను అడగట్లేదు. నీతో తిరగాలి, నీతో ఆడుకోవాలి, నీతో కలిసి ఉండాలి, భక్తి చెరగని జ్ఞానమై ఉండాలి. నేను తెలుసుకున్న రమణులు ఆశ్రమం బయట కూర్చుంటే అయా మధుర మీనాక్షి ప్రసాదం, మధుర ప్రసాదం అని చెప్పి తీసుకొచ్చి చేతిలో పెడితే కన్నులకు అద్దుకుని కన్నుల వెంట నీరు కారుతుండగా అయ్య ప్రసాదం కొడుక్కి అని నోట్లో వేసుకునేవారు. ఎంత గొప్ప భావనండి, అయ్యా కొడుకు రెండుండరు, ఒకటే తేజస్సు అయ్యా కొడుకైంది. దీపించు దీపము రెండయ్యు సిఖి ఒకటయ్యున్, మొన్న భాగవతంలో చెప్పాను కదా మీకు, కాబట్టి సిఖి ఒకటే రెండు దీపాల్లా కనపడుతుంది, అలా అయ్య ప్రసాదం కొడుక్కి అంటూ నోట వేసుకునేవారు. భక్తి వదలని జ్ఞానము ఇది, స్థిరీకరణము. భక్తి లేని జ్ఞానం నిలబడదు, భక్తితో జ్ఞానానికి వెళ్ళాలి. కాబట్టి నీ పదరేణువు నా తల మీద పడాలి, ఈ జన్మలో ఇచ్చినా సరే వచ్చే జన్మలో ఇచ్చినా సరే. ఎవరు అడుగుతున్నారు ఈ మాట? చతుర్ముఖ బ్రహ్మగారు. స్వామి నీతో కలిసి తిరగాలి, నీతో ఉండాలి, నీ సేవ చెయ్యాలి, నాకు అదృష్టమి. అది లేనినాడు ఒక గొప్ప మాట అంటాడు ఆయన. ఆయన అంటాడు, ఎన్నడునైన యోగి విభులెవ్వని పాద పరాగమింతయున్ కన్నులు కానరట్టి హరి కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్ తన్నుచు గుద్దుచున్ తద్దయుకైవడి కూడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే. స్వామి ఏం ఆశ్చర్యమయ్యా, ఎందుకయ్యా దిక్కుమాలిన బ్రహ్మ పదవి, వీళ్ళందరూ గోపబాలురికి నువ్వు నీ గురించి తెలియదు, నువ్వు పరబ్రహ్మం తెలియదు, తెలియకపోతేనే ఎన్నడునైన యోగి విభులెవ్వని పాగ పాదపరాగమింతయున్ కన్నులు కానరట్టి హరి. భగవంతుని యొక్క పాదములకు అంటుకున్న ఇంత ధూళి కణమును చూడలేకపోయినటువంటి యోగులున్నారు, కోట్ల జన్మలు తపస్సు చేసి అటువంటి నిన్ను కౌగిలించుకుంటున్నారు. తన్నుచు గుద్దుచున్ నిన్ను తంతున్నారు, నిన్ను గుద్దుతున్నారు, నీ మీద పడుతున్నారు, నిన్ను కౌగిలించుకుంటున్నారు. నువ్వు పడుకుంటే ఒళ్ళో తల పెట్టుకుంటున్నారు, నీ కాళ్ళు ఒత్తుతున్నారు, నువ్వు నిలబడితే కృష్ణ నెప్పెట్టిందా నేను ఎత్తుకుంటాను దాన్ని నిన్ను ఎత్తుకు తీసుకుపోతున్నారు, నిన్ను భుజాల మీద కూర్చోబెట్టుకుంటున్నారు, నీ మీద పడిపోతున్నారు. ఏమదృష్టం కృష్ణ ఇది? కౌగిట చేర్చుచున్ తన్నుచు గుద్దుచున్ నగచు తద్దయుకైవడి కూడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే. వీళ్ళ భాగ్యమే భాగ్యం కృష్ణ, ఈ భాగ్యం ముందు నా చతుర్ముఖ బ్రహ్మ పదవి దిగదుడుపు. ఎందుకు పనికొస్తుంది ఈ పదవి? ఎలా బ్రహ్మపదంబు వేదములకున్ వీక్షింపగా రాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయన్ చాలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు. ఈ వ్రేలం దొక్కని పాదరేణువులపై వేష్టించినం చాలదే. బ్రహ్మగారు వరం అడుగుతున్నాడు, ఈశ్వర నాకు ఇంకేం అక్కర్లేదు, నాకేం కావాలో తెలుసా, ఎలా బ్రహ్మపదంబు, నాకు ఎందుకు దిక్కుమల్ల బ్రహ్మపదవి, వేదములకు వీక్షింపగా రాని నిన్నీ లోకంబున, బ్రహ్మాండములన్నీ నిండి నిబిడీకృతమైపోయినటువంటి నువ్వు ఈ లోకంలో ఇవాళ రాశీభూతమై తిరుగుతున్నావు. ఈ వనాంతరమునందు ఈ అరణ్యంలో, ఈ వనాంతరమునంది మందలో, ఈ ఆవుల మధ్యలో తిరుగుతుంటే కృష్ణయన్ చాలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు. ఆడుకుంటే కృష్ణ, కొంగొస్తే కృష్ణ, దూడొస్తే కృష్ణ, వెలగ చెట్టు కనపడితే కృష్ణ, ఆవు కనపడితే కృష్ణ, అన్నం తింటే కృష్ణ, కూర్చుంటే కృష్ణ, లేస్తే కృష్ణ, ఆడుకుంటే కృష్ణ, పడుకుంటే కృష్ణ, నీతో కలిసి ఆడుకుని పొంగిపోయినటువంటి వీళ్ళున్నారే. ఈ గోపబాలుర పాదములకు అంటుకున్నటువంటి ధూళికణాన్ని తీసి నా శిరస్సు మీద వేసుకునేటటువంటి అదృష్టాన్ని నాకు కటాక్షించు, నాకు ఆ బ్రహ్మపద వద్దు, తీసేయి. వాళ్ళనొక్కసారి పిలు, నీ పాదములు కాదు, నీతో తిరిగిన ఈ పిల్లల పాదాల కంటుకున్న ఒక్క ధూళికణం నా నాలుగు కిరీటాల మీద వేసుకుని ఆ ధూళికణం, ఆ పిల్లల కాళ్లకున్నటువంటి ధూళికణాల్ని నా నాలుగు కిరీటాల మీద వేసుకుంటాను, నాకు అవకాశం ఇచ్చి నాకు ఈ బ్రహ్మపదవి తీసేయి, నాకు అక్కర్లేదు ఈ బ్రహ్మపదం అన్నాడు. ఈ స్తోత్రం చేసి అహోభాగ్యం అహోభాగ్యం నందగోప వ్రజౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం అంటాడు వ్యాసుడు మూలంలో. ఏమి కృష్ణం, రాశీభూతమైన పరబ్రహ్మం, ఇటువంటి పరబ్రహ్మంతో కలిసి తిరిగి ఆడుకుని ఆ పాదాలకున్న ధూళి వేసుకుని యజ్ఞం చెయ్యక్కర్లేదు, యాగం చెయ్యక్కర్లేదు, ఇక్కడే కృష్ణుడితో కలిసి ఉండి తింటూ ఆయనకి పెడుతూ ఆయన ఎంగిలి మనం తింటూ ఏమి సార్థకత పొందారయ్యా కృష్ణ, ఎంత పుణ్యం చేశారయ్యా ఈ గోపాల బాలురు, మనం చేయలా, అక్కడే కృష్ణుడితో ఉంటూ ఆడుకుంటూ ఆయన గురించే చెప్పుకుంటూ ఆయన ప్రసాదమే నోట్లో వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఓ చేతకాని వాడు చెప్తున్నాడని లేకుండా పరమభక్తితో వింటుంటే బ్రహ్మగారు ఎందుకు పొంగిపోడు, మహానుభావుడు కృష్ణ పరమాత్మ ఎందుకు పరవశించిపోరు మీ భక్తికి, అంతటి మహోత్కృష్టమైనటువంటి లీలని పరమాత్మ చేస్తే శుకబ్రహ్మ అన్నారు పరీక్షిత్తుకు చెప్తూ, ఎవరు ఈ బ్రహ్మగారు చేసినటువంటి స్తుతి వింటున్నారో వాళ్ళని మాయ విడిచిపెడుతుంది అంచెమునందు, చిట్ట చివర మాయ విడిచి అంతటా కృష్ణుడు కనపడుతుండగా ఏ భయం లేకుండా హాయిగా సంతోషంతో చూస్తూ తేలికగా ప్రాణములు ముగ్గడింపబడి చక్కగా పరబ్రహ్మంలో కలిసిపోతారు. ఇహమునందు వాళ్ళ కోరుకున్న కోరికలు తీరుతాయి. ఒక సంవత్సరం పాటు అసలు గోపబాలులు లేరు, వాళ్ళ బదులు కృష్ణుడు సృష్టించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బ్రహ్మగారు స్తోత్రం చేసి ఆ పిల్లల్ని ఆవుల్ని దూడల్ని ఇచ్చాడు, తాను ఉపసంహారం చేశాడు తన రూపాల్ని. ఇప్పుడు అదే అన్నం తింటూ మళ్ళీ ఆ గోపబాలుల దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడ అంతర్ధానం చేశారో అక్కడే కనపడ్డారు. వాళ్ళందరూ మళ్ళీ ఆ ముద్దలు తింటూ కృష్ణ కనపడ్డాయా దూడలన్నారు. అవుగో వచ్చేస్తున్నాయిరా అన్నాడు. వెనక ఆతలే వచ్చేసాయి. వీళ్ళకి తెలియదు ఏడాది అయిపోయింది మనం లేము, బ్రహ్మగారు దాచాడు, మనం స్పృహ తప్పిపోయి ఉన్నాం, వాళ్ళకేమీ తెలియదు, తెలియనక్కర్లేదు, కృష్ణుడు రక్షించాడు. ఇప్పుడు ఈ పిల్లలందరూ తిరిగి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే పొద్దున్న చంపిన కొండ చిలవ సాయంకాలానికి ఎండి ఏరింపులైపోయి ఓ డొల్లడొక్కోటి కనపడింది. ఒకడన్నాడు, ఇదేమిట్రా ఇలా ఎండిపోయింది అన్నాడు. కృష్ణుడు తలుచుకుంటే ఎందుకు అవుతున్నా అన్నాడు. ఇది విశ్వాసం. వాళ్ళు అందులో హేతువు చూడలేదు, ఏమైంది చూడలేదు. ఈ కృష్ణుడు ఆవులుగా దూడలుగా గోపబాలులుగా ఉండగా ఈ లీల చెప్పలేదు. ఏడాది తర్వాత ఈ పిల్లలు ఇంటికి ఎడుతూ, అమ్మ అమ్మ ఇవాళ పొద్దున్న ఏమైందో తెలుసా, పెద్ద కొండ చిలవ వస్తే కృష్ణుడు చంపాడే అన్నారు. కౌమారమునందు జరిగిన లీల పౌగండమునందు చెప్పబడినది. ఏడాది పాటు కృష్ణుడే అన్నీ అయి ఉన్నాడు. కాలమునకు 365 రోజులు ఒక హద్దుగా చెప్తారు. యత్ సంవత్సరోవా అపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అని. కాబట్టి కాలమునందు సృష్టింపబడిన సమస్తము ఈశ్వరుడై ఉన్నాడు. ఇప్పుడు ఇంత బ్రహ్మాండములు నిండిపోయి ఇన్ని రూపములుగా ఉన్న కృష్ణుణ్ణి మీరు రాశీభూతమైన కృష్ణుడిగా గురువాయూరప్పగా అక్కడ దర్శనం చేసి పొంగిపోయి ఒక్కసారి ప్రదక్షిణం చేసి బయటకెడితే ఎన్ని కోట్ల జన్మల తర్వాత బహుశః మనకి ఈ అదృష్టం వచ్చి ఉంటుంది. ఇవాళ సిద్ధాన్నం అమృతభాండం చేతిలో పట్టుకోమంటే లేదు లేదండి, నాకు పనుని తెలిపోతాను, నేను అమృతభాండం చూడను, నేను నోట్లో వేసుకోనగలిగినటువంటి వాడు ఉంటాడా ప్రపంచంలో? ఉండడు.
నేనైతే ఓ మాట అంటే నాకు రుక్మిణీ కళ్యాణం మీద అంత నమ్మకం. ఎందుకో తెలుసా అండి, ఆనందంతో నాకు ఇంత మంచి భర్త, ఇంత మంచి పిల్లలు ఆనాడు కాకినాడ అయ్యప్ప స్వామి గుళ్ళో రుక్మిణీ కళ్యాణం చేయించారు, దానివల్ల నేను ఇలా ఉన్నానని ఆ ఆడపిల్లలు పొంగిపోయి కాకినాడ వచ్చి ఒక్కసారి అయ్యప్ప స్వామి గుడికొచ్చి నమస్కరించి వెళ్ళిపోతే మనుష్యులుగా పుట్టినందుకు మనం ఒక గొప్ప ప్రయోజనం చేసినట్టు. కాబట్టి ఆ రోజున మీ పని పిల్లలు యుక్త వయస్సులో ఉంటే మీ కుమార్తెలుగా భావించి వాళ్ళకి తలస్నానం చేయించి ఒక మంచి బట్ట కట్టి, ఒక ఉతికి ఆరేసిన బట్ట కట్టి వాళ్ళని కూడా తీసుకురండి. అందున భాగవతాంతర్గతంగా రుక్మిణీ కళ్యాణం రావడం అంటే అది అదృష్టం. ఆడవాళ్ళందరికీ శుభలేఖలు ఇస్తారు, రుక్మిణీ కళ్యాణం శుభలేఖలు ఇచ్చి బొట్టు పెట్టి మిమ్మల్ని పిలుస్తారు కళ్యాణానికి రమ్మని. మీరందరూ కుటుంబాలతో రావచ్చు. ఆ శుభలేఖ వేసేటటువంటి అదృష్టం ఒకరికి అనుగ్రహింపబడింది. వాళ్ళ శుభలేఖ వేస్తారు, ఎన్ని కోట్ల జన్మల అదృష్టమో వాళ్ళ శుభలేఖ వేస్తారు. రుక్మిణీ కళ్యాణం చూసి వింటే చాలు, ఆడపిల్లలందరికీ రుక్మిణీ కళ్యాణం పద్యాలు అద్భుతమైన కార్డ్బోర్డు మీద రుక్మిణీదేవి కృష్ణుడి మెడలో దండ వేస్తున్నటువంటి కవర్ పేజ్తో బహూకరింపబడతాయి. ఆ రోజున రుక్మిణీ కళ్యాణం అవగానే కన్నెపిల్లలందరితోటి ఇదే వేదిక మించి రుక్మిణీ కళ్యాణ లేఖ ఆ పద్యాలు చదవడం నేర్పిస్తాం. అందరూ కలిసి చదువుతారు. రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో చదివి ఇంటికెళ్ళి చదువుకున్నందుకు ఆడపిల్లలందరూ ఐదోతనంతో పసుపు కుంకాలతో బిడ్డాపాపలతో మంచి భర్తతో వాళ్ళు సంతోషంగా ఉంటే మన జీవితాలకు ఒక సార్థకత. దాని కొరకని అటువంటి మహాయజ్ఞం తలపెట్టబడింది. కాబట్టి దానికి మిమ్మల్ని అందరినీ సహకరించవలసినదిగా ప్రార్థన చేస్తూ ఒక్కసారి మనం స్వామి నామం చెప్పుకుని మంగళం చెప్పుకుందాం. కష్ట నివారణ గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
పాప వినాశక గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
గరుడ వాహన గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
పద్మావతి ప్రియ గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
ప్రసన్నమూర్తి గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
శివకేశవమూర్తి గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
అభిషేక ప్రియ గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
గరుడ వాహన గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
వానర సేవిత గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
వెంకటరమణ గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
బలరామానుజ గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
నందనందన గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
నవనీత చోర గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
పురాణ పురుష గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
శంఖ చక్రధర గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
శ్రీనివాస గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
శ్రీ వెంకటేశ గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద.
ఈ సందర్భంలో మీకు ఒక విషయాన్ని నేను మనవి చేయాలి. నేను డబ్బు విషయంలో చాలా దూరంగా ఉంటాను, కానీ ఒక విషయం చాలా ధైర్యంగా చెప్పాలనుకుంటున్నాను. చాలామంది ఒక విషయం అడుగుతున్నారు, పెళ్లి కాని ఆడపిల్లలకి రుక్మిణీ కళ్యాణం ఎంత గొప్పదో, శరణాగతి చేత రుక్మిణీ కళ్యాణం అంత గొప్పది. జీవితం పండిపోవాలంటే రుక్మిణీ కళ్యాణం చేస్తారు. అలా రుక్మిణీ కళ్యాణం చెయ్యాలంటే పురుషార్థం పడాలి. అమ్మవారికి కట్టే మంగళసూత్రాలు ముట్టుకుంటారు, తాంబూలం లేచి కొబ్బరి బొండంతో ఇస్తారు, ఉత్తర జంజాలు కృష్ణ భగవానుడికి వేసే ఉత్తర జంజాలు ముట్టుకుంటారు, చేతికి కంకణాలు కట్టుకుని ఈ వివాహ వేదికకి చాలా దగ్గరలో టికెట్ హోల్డర్స్ కూర్చుంటారు. ఇన్ని వేల రూపాయల ఖర్చు మీటవ్వాలి కాబట్టి మీకు తెలుసు, ఒక రూపాయి మీ డబ్బుని దుర్వినియోగం చేయడం అన్నది ఈ ఆలయానికి కమిటీకి తెలియదు. నాకంత నమ్మకం ఈ ఆలయం కమిటీ మీద. అలా కూర్చోవాలనుకున్న దంప ఆడపిల్లలకి మాత్రం పావలా కూడా టికెట్ లేదు, అందరూ ఆడపిల్లలకి ఫ్రీ. కానీ దంపతులు కూర్చుని జీవితాన్ని తరింప చేసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం పట్టుబట్టల దగ్గర నుంచి మధుపర్కాల దగ్గర నుంచి అన్నీ ఆ దంపతులు చేతులు వేసిన తరువాత స్వామికి ఆ రోజున సమర్పింపబడతాయి. వాళ్ళ గోత్రనామాలు మాత్రం చెప్తారు కళ్యాణ సమయంలో.
దానికి మాత్రం 1116 టిక్కెట్టు పెట్టమని నేనే చెప్పాను గోపాలకృష్ణ గారికి. ఇన్ని వేల రూపాయలు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత గొప్ప ప్రాజెక్ట్ చేస్తారు కాబట్టి అలా కట్టగలిగినటువంటి దంపతులు మాత్రం వేదిక మీద కూర్చుంటారు. ఏదో డబ్బులు వస్తున్నాయి కదా అని ఇదంతా వాళ్ళని కూర్చోబెట్టి ఆడపిల్లలందరినీ బయట కూర్చోబెట్టేస్తే అది అర్ధరహితం అయిపోతుంది. అవి డయాస్ పట్టినన్ని టికెట్లే ఇస్తారు. అందుకని అలా ఎవరైనా కళ్యాణానికి కూర్చుందాం అనుకున్న వాళ్ళు కూర్చోవచ్చు. శివశివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.